ప్రియమైన ఆత్మబంధువులరా,
ఎవరొక భక్తులు వచ్చారు
భగవాన్ ప్రశ్నిస్తున్నారు. అధ్యయనం అంటే వేదాంత గ్రంథాలు చదవటం వల్ల, అంటే ఏదైనా భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ బాగా అధ్యయనం చేయటం వల్ల ముక్తిని కాని సత్యము ఒక్కటే అని గ్రహించే ప్రజ్ఞ కాని సమకూర్చగలరా అని ఒక భక్తులు భగవాన్ అడుగుతున్నారు. దాన్ని భగవాన్ చెప్పే సమాధానం ఏంటంటే, అల్పాల్పం కొంచెం గ్రహించే శక్తి కలుగుతుంది చాలా కొద్దిగా. అంటే చదువు వల్ల మీకు వచ్చాయి, అంటే మీరు భగవద్గీత చదువుకోవచ్చు ఉపనిషత్తులు చదువుకోవచ్చు, అంత మాత్రం చేత మీకు ఇక్కడ బ్రహ్మ అనుభవం కాదు. అయితే పుస్తకాలు చదవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, అసలు ముందు మనం ఎలా జీవించాలి, ఎలా సేవించాలి, ఎలా సేవించాలి, ఎలా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఇటువంటి కొన్ని విషయాలు నేర్పుతాయి. జీవించినంతకాలం ఎలా జీవించాలి, తోటి మనుషుల్ని వాళ్ళని ఎలా ప్రేమించాలి, మన హృదయంలో అహంభావం లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా మన హృదయంలో ఉంటే ఇతర మనుషుల్ని ప్రేమించాలి. మన హృదయంలో అహంభావం లేదనుకోండి, మన హృదయంలో ద్వేషం లేదనుకోండి, మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలా ప్రేమించగలం. అలా చేయించడం కనుక నేర్చుకుంటే మనం చేసే ప్రతి పని కూడా యోగంగా మారుతుంది. మనం చేస్తున్న పని యోగంగా మారితే మనలో లోపాలు ఉంటే ఆ లోపాలన్నీ పోతాయి. మనలో లోపాలు ఉంటే పోతాయి, పాపాలు ఉంటే పోతాయి, బలహీనతలు ఉంటే పోతాయి. పుస్తకాలు చదవటం వల్లే మనకి కేవలం బ్రహ్మ తెలియదు. బ్రహ్మమని తెలుసుకోవాలంటే ఇంద్రియాలకి శాంతి ఉండాలి, మనస్సుకు శాంతి. మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ ప్రాంతం వారైనా ఏముండాలి, ఇంద్రియాలకి శాంతి ఉండాలి, మనస్సుకి శాంతి ఉండాలి. ఎవరైతే మన ఇంద్రియాలకి మన మనస్సుకి అశాంతిని తీసుకొస్తున్నారో వాళ్ళకు నమస్కారం పెట్టి దూరంగా తప్పుకోవడం మంచిది. ఎందుచేతంటే ఇటువంటి వాళ్ళతో స్నేహం వల్ల మన సాధన అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం చేస్తున్న సాధన నిజమైన సాధన అయితే, అది సరళమైన సాధన అయితే, అది మృదువైన సాధన అయితే మన ఇంద్రియాలకి శాంతి కలగాలి, మన మనస్సుకి శాంతి కలగాలి. ఎవరైతే మన ఇంద్రియాలకి మన మనస్సుకి అశాంతి తీసుకొస్తున్నారో, ఎవరైతే మనకు ప్రకోపం తీసుకొస్తున్నారో, ఎవరైతే మనల్ని క్షోభ పెడుతున్నారో ఆ మనుషులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఇంకేత ఆచార్య స్వాములు అన్నారు, ఒకటి సద్గురువు, రెండు సత్సాంగత్యం, ఈ రెండు దొరకటం ఈ ప్రపంచంలో చాలా కష్టం అని చెప్పారు. డబ్బు సంపాదించడం కంటే చదువు సంపాదించడం కంటే కష్టం అంట. ఏది సత్సాంగత్యం, సద్గురువు. ఎందుకంటే ఈ శరీరం ఎలా నడుస్తుందంటే ఇంద్రియాలు చెప్పినట్టు శరీరం నడుస్తుంది. ఈ కళ్ళకి సినిమా చూడాలంటే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తాయి కొన్ని. ఏమండి మరి ఏదో తినాలనుకున్న కాసేపు తీసిపోతుంది నాలుక. అంటే నీ ఇంద్రియాలు ఎలా చెప్తే అలా ఈ శరీరం వింటాము. నీ ఇంద్రియాలు చెప్పినట్టు నీ శరీరం ఉంటుంది, నా ఇంద్రియాలు చెప్పినట్టు నా శరీరం ఉంటుంది. అంతే కదా మన దైనందిన జీవితంలో ఏ మతస్థులకైనా ఏ కులస్థులకైనా అంతే. ఇంద్రియాలు చెప్పినట్టు శరీరం ఉంటుంది, మరి ఇంద్రియాలు ఎవరు చెప్పినట్టు వింటాయి? మనసు చెప్పినట్టు ఇంద్రియాలు ఉంటాయి. మనస్సు ఎవరు చెప్పినట్టు వింటుంది? బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటుంది. బుద్ధి ఎవరు చెప్పినట్టు వింటుంది? ఆత్మ చేతిలో బుద్ధి ఉంది, ఇంద్రియాల చేతిలో శరీరం ఉంది, మనస్సు చేతిలో ఇంద్రియాలు ఉన్నాయి. ఏమండి మరి బుద్ధి చేతిలో మనస్సు ఉంది, ఆత్మ చేతిలో బుద్ధి ఉంది. అంటే మీరు ఆత్మానుభవం కనుక మీకు వస్తే, ఆ బ్రహ్మానుభవం కనుక మీకు వస్తే ఇవన్నీ మీకు స్వాధీనం అయిపోతాయి. ఏమన్నీ స్వాధీనం అయిపోతాయి? శరీరం స్వాధీనం అయిపోతుంది, ఇంద్రియాలు స్వాధీనం అయిపోతాయి, మనస్సు స్వాధీనం అయిపోతుంది, బుద్ధి స్వాధీనం అయిపోతుంది. కలెక్టర్ గారిని కనుక మనం పట్టుకుంటే ఇంకా తహసీల్దార్ గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మన చేతిలో ఉన్నట్టే. అంటే మీరు ఆత్మానుభవం కనుక మీకు వస్తే, ఆ బ్రహ్మానుభవం కనుక మీకు వస్తే ఇవన్నీ మీకు స్వాధీనం అయిపోతాయి. ఆత్మ ఎక్కడ ఉంది? మన హృదయంలోనే ఉంది. అదే ఇది ఇదే అది అన్నాడు వేదం. ఏమన్నాడండి? అదే ఇది ఇదే అది. అంటే సర్వప్రవేశించినటువంటి భగవంతుడు ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. అదే ఇది ఇదే అది. అంటే ఈ ఆత్మే భగవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ నిజమైనటువంటి ఆత్మకి ఆ భగవంతుడికి భేదం లేదు. భేదం ఎవరైతే చూస్తారో వాళ్ళ నోట్లో దుమ్ము పడుతుంది. భేదం కల్పితం, ద్వైతం కల్పితం. ఎక్కడైతే భేదం ఉంది అక్కడ భయం కూడా కలుగుతుంది. అంతటా వ్యాపించిన వస్తువు ఈ హృదయంలో ఉంది, ఈ హృదయంలో ఉన్న వస్తువు అంతటా వ్యాపించి ఉంది. అదే ఇది ఇదే అది. దానికి దీనికి భేదము లేదు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటే వస్తువు, అది మన హృదయంలో సజీవంగా ఉంది. నీవు ఆత్మని ఎలా అన్వేషించాలి, ఆత్మానుభవం ఎలా పొందాలి? మీరు పుస్తకాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్ని చదువుకున్నా, బైబిల్ చదువుకున్నా, ఖురాన్ చదువుకున్నా, ఎన్ని మీరు పుస్తకాలు చదువుకున్నా సరే, మీకు ఆత్మ ఒకటి ఉంది, బ్రహ్మము ఒకటి ఉంది అనే సజీవమైన విశ్వాసం మీకు కలగదు. ఆత్మానుభవం ఎవరికైతే ఉందో, బ్రహ్మానుభవం ఎవరికైతే ఉందో, ఆ బ్రహ్మానుభవం ఉన్నవాడు బ్రహ్మను గురించి చెబుతా అంటే మీకు విశ్వాసం కలుగుతుంది. కానీ కేవలం పుస్తకాలలో మీకు చదువుతుంది అందరు. పంచదార చేదుగా ఉంటుందని నేను చెబుతాను అనుకోండి, మీరు ఎవరైనా నమ్ముతారా? మీరు ఎవరు నమ్మరు. ఏం చేత పంచదార తీయగా ఉంటుందని మీ ఇంద్రియ అనుభవం. ఏమండి ఆమదం తీయగా ఉంటుందని నేను చెబుతాను అనుకోండి, మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఏం చేత మీ అనుభవం మీకు ఉంది. అజ్ఞానికి ఏ విధంగా అయితే ఇంద్రియ అనుభవం ఉంటుందో, సామాన్య మానవుడికి ఇంద్రియాలకి సంబంధించినటువంటి అనుభవం ఎలాగుంటుందో, బ్రహ్మవేత్తకి బ్రహ్మానుభవం ఎలాగుంటుంది. మీరు గ్రంథాల్లో తెలుసుకునే విషయం మీరు ఆచరించడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రోజు కారోజు ఆ జన్మ కాజన్మ మీకు అనుభవానికి చిక్కుతుంది. అంటే ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, ఏదైతే మీరు శ్రవణం చేస్తున్నారో, ఏదైతే మీరు మననం చేస్తున్నారో, మీకు చేతనైనంత వరకు కూడా ఆచరించాలనే బుద్ధి మీకు కలగాలి. ఎప్పుడు మీకు బుద్ధి ఆ బుద్ధి కలుగుతుంది? సత్సాంగత్యం వల్ల కలుగుతుంది. విన్న విషయాన్ని మీరు ఎంతవరకు ఆచరించగలిగితే అంతవరకు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆచరణిస్తానే మీకు అనుభవానికి చిక్కుతుంది. ఎలా జీవించాలి, ఎలా సేవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఈ లోకాన్ని మీకు పెట్టాలి. అందరం ఏదో రోజున మానేస్తాం. మరణం లేని వస్తువు ఇక్కడ మన హృదయంలో ఉంది. ఆ వస్తువుని మనం తెలుసుకునే వరకు మనకు మరణం తప్పదు, మళ్ళీ జననం తప్పదు. సేవించడంతో పాటు, ప్రేమించడంతో పాటు, జీవించడంతో పాటు మనం ఈ దేహాన్ని ఎలా విడిచిపెట్టాలో నేర్చుకోవాలండి. మన జన్మ మార్చడం అంటే ఏమి లేదు. పాత చొక్కాయని తీసేసి కొత్త చొక్కా వేసుకోవటం లాంటిది భగవద్గీతలో చదువుతున్నాం. అయితే ఇది మన అనుభవం లేదు. ఆ రకంగా పాత చొక్కాయని తీసేసి కొత్త చొక్కాయని ఎంత తేలిగ్ చేసుకుంటామో, ఈ శరీరాన్ని విడిచిపెట్టడం కూడా అలా నేర్చుకోవాలని భగవంతుడు చెబుతున్నాడు. అయితే అంత తేలిగ్గా మనం నేర్చుకోగలుగుతున్నామా? ఇది నెమ్మదిగా ఆచరించడం వల్ల మనకిన్న గురువు ద్వారా, పరమేశ్వరుల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని మనం ఆచరించడం ద్వారా మనకి అది అనుభవంలో చిక్కుతుంది. కేవలం పుస్తకాల వల్ల అది వచ్చేది. పుస్తకంలో ఉన్న విషయం మన మనసుకు పట్టించుకోవాలి. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణల నుంచి బయటకు రావడానికి వీరుడు ధీరుడే బయటకు రాగలరు. కానీ వీరుడు కానివాడు, ధీరుడు కానివాడు, సూర్యుడు కానివాడు ఈ ఆకర్షణ అనే ప్రవాహంలో కొట్టుకుపోతాడు. ఏదైతే భగవంతుడు చేయమని చెప్పాడు అది చెయ్యి, అది కర్మ. ఏ పని నిషేధించాడో అది వికర్మ. అంచేది మనం భగవంతుడు చేయమని పని మనం చేస్తూ, వద్దన పని మనం మానేస్తూ, ఆ రకంగా కనుక మనం జీవితాన్ని గడుపుతుంటే మన మనసుకు ఏమవుతుంది? ఆ రోజు కారోజు అంతర్ముఖం అయ్యే స్థితి కలుగుతుంది. అంటే లోపలికి వెళ్ళే స్థితి కలుగుతుంది. కొంతమంది మీ ఇంద్రియాలను కదపరకండి. ఆ ఇంద్రియానికి సంబంధించిన విషయాన్ని ఇంటికాడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు అని వాడిని మిథ్యాచారం అని చెప్పాడు అది భగవంతుడు. అలా ఉండొద్దు. నువ్వు ఏమి చేయాలంటే, నీకు ఆత్మ అనుభవంలోకి రావాలంటే నువ్వు మంచి అనుకునే దాన్ని నువ్వు చేస్తూ ఉండవు. మంచిని విడిచిపెట్టదు. ఏదైతే భగవంతుడు చేయమని చెప్పాడు అది చెయ్యి, ఏదైతే భగవంతుడు వద్దని చెప్పాడు అది మాని. ఆ రకంగా కనుక మనం జీవితాన్ని గడుపుతుంటే మన మనసుకు ఏమవుతుంది? ఆ రోజు కారోజు అంతర్ముఖం అయ్యే స్థితి కలుగుతుంది. పుస్తకాల ద్వారా నేర్చుకునేది ఇచ్చారు చాలా స్వల్పం. అంత మాత్రం చేత నీకు ఆత్మానుభవం కాదు. ఎవరైతే ఈ బ్రహ్మను తెలుసుకున్నారో వారితో స్నేహం చెయ్యి, వారి మాటలు విను, వారి ఉపదేశం, వారి సందేశం ఇవి అధికంగా నీకు తోడుపడతాయి. అంటే పుస్తకాలలో చదివిన దానికంటే బ్రహ్మానుభవం పొందిన వాడు బ్రహ్మను గురించి మాట్లాడుతుంటే ఆ మాటలు నీకు హృదయానికి గట్టిగా పడతాయి. నీ ఆధ్యాత్మిక పురోగతికి, ఆధ్యాత్మికంగా వికాసం పొందడానికి, మానసికంగా ఎదగడానికి, జ్ఞానం సంపాదించడానికి బ్రహ్మను గురించి నువ్వు పుస్తకాల్లో చదివిన దానికంటే ఆ బ్రహ్మానుభవం పొందిన వారితోటి, ఆ ఆత్మానుభవం పొందిన వారితోటి, ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకున్న వారితోటి నీకు వారితోటి కనుక పరిచయం, వారి మాటలను శ్రవణం చేయటం, వారితో స్నేహం, వారితోటి నీకు అనుబంధం, వారి యొక్క మాటలను వినటం నీకు అధికంగా తోడ్పడతాయి. నీ ఆధ్యాత్మిక పురోగతికి బ్రహ్మానుభవం పొందిన వాడు చెబుతా అంటే వింటే ఆ రోజు కారోజు నీకు పరిమితి వస్తుంది. నువ్వు ఎంతో అభివృద్ధిలోకి వస్తావు. ఒక్కోసారి మన ఆరోగ్యం కోసం, మన మనస్సు వికసించడం కోసం, మన మనస్సును క్రమశిక్షణలో పెట్టడం కోసం ఒక రకమైన భగవంతుడు కొన్ని కొన్ని కష్టాలను కూడా పంపిస్తూ ఉంటాడు. భగవంతుడు మనకు విరోధం కాదు, మన యొక్క పురోగతికే, మన తిరోగతికి కాదు, మన పురోగతికే భగవంతుడు ఒక్కోసారి మన కష్టాన్ని పంపించినప్పటికీ ఆ కష్టాన్ని కూడా మనం ప్రసాదంగా స్వీకరించే స్థితి మన మనసుకు అలవాటుపడాలి. ఈ ఆధ్యాత్మిక పురోగతికి ఎవరైతే అభ్యాసం చేస్తున్నారో వారితో పరిచయం వల్ల నీకు అభ్యాసం చేయాలనే కుతూహలం కూడా కలుగుతుంది. ఎవరో పాండిత్యం పెద్దగా లాభించదు. శాస్త్ర పాండిత్యం, భాషా పాండిత్యం కాదు. ఇక్కడ శాస్త్రాల్లో అనేక మంది పండితులు ఉండొచ్చు. ఇక్కడ జ్ఞాన పాండిత్యం కావాలంటున్నారు భగవాన్. భాషా పాండిత్యం కాదు, వ్యాకరణ పాండిత్యం కాదు, శాస్త్ర పాండిత్యం కాదు, నీకు జ్ఞాన పాండిత్యం కావాలి. జ్ఞానంలో పండితుడు అవ్వాలంటే భాషలో కాదు, వ్యాకరణంలో కాదు, జ్ఞాన పండితుడు కావాలి. ఎవరైతే జ్ఞానంలో పండితుడో, ఎవరైతే జ్ఞానంలో పండిపోయాడో వారి వల్ల నువ్వు లాభం పొందుతావు. కేవల పాండిత్యం తద్దగలవించదు. దీంట్లో పండితుడు అవ్వాలి వాడు, జ్ఞాన పండితుడు అవ్వాలి. జ్ఞాన జ్యోతి అవ్వాలి. ఎప్పటికైతే జ్ఞాన జ్యోతి తన హృదయంలో పెరిగిందో, ఎవరికైతే జ్ఞాన పాండిత్యం కలిగిందో, ఎవరైతే జ్ఞాన పండితుడో వారి వల్ల నువ్వు లాభం పొందుతావు. అంచేత భగవాన్ చెప్పేవాడు, జ్ఞాని దేహాన్ని ధరించుంటే చాలు, అతని ద్వారా లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. అంటే నీ కనుక బ్రహ్మానుభవం అయితే, నీ కనుక ఆత్మానుభవం అయితే, మీరు కనుక జ్ఞాన పండితులైతే, మీ హృదయంలో జ్ఞాన జ్యోతి కనుక వెలిగించబడితే, మీ ద్వారా తోటి సమాజానికి నీకు తెలియకుండానే ఎంతో మేలు జరుగుతుంది. ఎప్పటికైతే ఇక్కడ ఆత్మానుభవం కలిగిందో వారికి లౌకికమైనటువంటి చదువులు, లౌకికమైనటువంటి పాండిత్యాలు, లౌకికమైనటువంటి గొప్పలు, లౌకికమైనటువంటి ఐశ్వర్యాలు, లౌకికమైనటువంటి కీర్తులు ఏమి రుచించవటండి వాడికి, ఇవన్నీ మూట కట్టి సంవత్సరంలో పడతామా అనిపిస్తున్నటువంటి జ్ఞాన పండితుడికి. ఈ భాషా పాండిత్యం కానీ, ఈ శాస్త్ర పాండిత్యం కానీ, ఈ గొప్పలు కానీ, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ, లౌకికమైనవి కూడా వారి పొందే మూట కట్టి సముద్రంలో పడేద్దాం అనిపిస్తున్నట్టు వాడికి, ఈ వస్తువు ముందు అవన్నీ అటువంటి అటండి. అంచేత మీరందరూ రత్నాలతో సమానం, మీరందరూ రత్నాలతో సమానమై రత్నానికైనా మెరుగు పెట్టాలి. మెరుగు పెడితేనే కానీ దానికి ప్రకాశం తెలియదు, మెరుగు పెడితేనే కానీ దానికి ప్రకాశం రాదు. అంచేది ఎప్పుడైనా భగవంతుడు మీ కష్టాలు పంపిస్తే మిమ్మల్ని మెరుగు పెట్టడానికే కానీ మిమ్మల్ని పాడు చేయడానికి కాదు. రత్నాన్ని మెరుగు పెడితేనే కానీ ఏ విధంగా అయితే ప్రకాశం రాదు. అదేవిధంగా మీరందరూ భక్తులే, భక్తులైనప్పటికీ మీకు అప్పుడు ఏమైనా కష్టాలు పంపించినప్పటికీ మిమ్మల్ని మెరుగు పెట్టడానికి, మిమ్మల్ని తీర్చిదిద్దటానికి, మీకు బ్రహ్మానుభవం కలగటానికి, మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి భగవంతుడు ఇవన్నీ పంపిస్తున్నాడు. కానీ మీ మీద ఇష్టం లేకని మీరు అనుకోవద్దు. ప్రపంచంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ గొప్పది. అటువంటి తల్లి కంటే కూడా మనల్ని ఎక్కువ ప్రేమించేవాడు పరమేశ్వరుడు. భౌతికమైన తల్లి కంటే, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి కంటే మనల్ని ఎక్కువ ప్రేమించేవాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు ఎందు భక్తి లేని మన ఆయన మీద మనకు ప్రేమ కూడా కుదరటం లేదు. ఎవరికైతే పరమేశ్వరుడు ఎందు భక్తి కుదిరిందో వారికి భగవంతుడి ఎందు ప్రేమ కూడా కలుగుతుంది. మనకు భగవంతుడి ఎందు ప్రేమ కలగకపోవడానికి కారణం భక్తి లేదు. అంటే మీరు ఏ గుడిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు భక్తిని ప్రసాదించని మీరు భగవంతుని ప్రార్థించండి. మీ కనుక భక్తి కనుక కుదిరితే ఏది అవసరం అన్ని మీకు వచ్చేస్తాయి. మీ జీవితాలు కూడా శాంతిమయం అవుతాయి, మీ జీవితాలు కూడా ఎంతో ఆనందమయం అవుతాయి. అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా, మీరు ఎక్కడ దత్తల దగ్గరికి వెళ్ళినా, మీరు కోరుకునేది ఒకటే, నాకు భక్తిని ప్రసాదించండి అని మీరు కోరుకోండి. ఇంకేదంటే మనం అందరం కూడా భక్తి గురించి వింటున్నాం, భక్తి గురించి శ్రవణం చేస్తున్నాం, భక్తి గురించి మననం చేస్తున్నాం, కానీ భక్తి గురించి ఇంకా మనం రుచి చూడలేదు. ఆ రుచి చూడడం అలానే భక్తి మీద మనకి ఇంకా ఇంట్రెస్ట్ కలగటం లేదు. భక్తిని ఒకసారి రుచి చూసామా, అమృతాన్ని రుచి చూస్తే ఇంకా అమృతాన్ని విడిచిపెట్టలేం. ఎంతమంది కాదన్నా అది విడిచిపెట్టలేం. అదేవిధంగా భక్తిని కనుక ఒకసారి టేస్ట్ చేస్తే, భక్తిని కనుక ఒకసారి రుచి చూస్తే ఎంతమంది కాదన్నా అది విడిచిపెట్టలేం. ఈ మధ్యన ఒక పెద్ద వ్యాపారస్తుడు ఓ మాట చెప్పాడు నా దగ్గర. అంటే పూర్వం నాకు డబ్బు విలువ తెలియలేదు, నువ్వు బాగా సంపాదించాను, బాగా సంపాదించిన తర్వాత డబ్బు రుచి నాకు తెలిసింది, సంపాదన విడిచిపెట్టలేకపోతున్నాను. అదే విధంగా డబ్బు రుచి ఆయన చూసిన మన డబ్బు ఎందు అతనికి ఆసక్తి ఎలా ఉందో, భక్తుడు కూడా ఆ భక్తిని రుచి చూడాలి. ఆ భక్తి రుచి ఎవరికైతే అందిందో వారి భక్తిని విడిచిపెట్టలేదు. ఆ రుచి మనకి తెలియాలి. మీరు పాయసం రుచి చూసారనుకోండి, మళ్ళీ పాయసం మీద మీకు తెలియకుండా మీ ఇంద్రియం ఎలా వెళుతుందో, మీరు అడగక్కర్లేదు, మీ ఇంద్రియం ఎలా వస్తుంది, మీకు ఎలా వాడుతుందో. అలాగే భక్తిని కనుక మీరు రుచి చూస్తే మీ మనసు వెళ్ళి భగవంతుడి మీద వాడతాం. ఆ రుచి మనకి తెలియాలి. మనం భక్తి అవసరం అనుకుంటున్నాం, తిండి అవసరం అనుకుంటున్నాం, లేదా ఇంకోటి అవసరం అనుకుంటున్నాం, మన లౌకికంగా ఇవన్నీ అవసరం ఎలా చేయాలి అనుకుంటున్నాం. అహంకారాన్ని తొలగించుకోవడం కూడా అవసరం అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? అది కూడా బేసిక్ నీడ్స్ లో ఒకటి. దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. మోక్షాన్ని పొందడానికి, ఆనందాన్ని అనుభవించడానికి అహంకారాన్ని తొలగించుకోవడం అవసరం. దానికోసం మీరు ప్రయత్నం చేయాలి. నిష్కామ భక్తి వల్ల, నిష్కామ కర్మ వల్ల, నిష్కామ సేవ వల్ల, నిష్కామంగా పనిచేస్తంటే అహంకారం తొలగుతుంది, సకామంగా పనిచేస్తంటే మనకు అహంకారం తొలగదు. నిష్కామంగా పనిచేస్తంటే అహంకారం తొలగుతుంది. అంటే పని చేస్తూ ఉండాలి, ఫలితం ఎందుకు మనకి ఆశ పెట్టుకోకూడదు. ఫలితం వస్తే రావచ్చు, ఫలితం దాని అంతా నీకు వస్తే అది మిమ్మల్ని హారం చేయదు. కోరిక లేకుండా నీకు ఏదైనా వచ్చిందనుకోండి అది మిమ్మల్ని బంధించదు. కోరికను తెచ్చుకున్నారనుకోండి అది తప్పనిసరిగా మిమ్మల్ని బంధిస్తుంది. రాగము సుడిగుండం, ద్వేషము సుడిగుండం, ఈ రెండు పెద్ద పెద్ద సుడిగుండాలు. ఆ సుడిగుండాల్లో మనం పడిపోవటం వల్ల ఈ మనస్సును లోపలికి తోలికెళ్దామన్నా తోలికెళ్ళలేకపోతున్నాం. అంటే వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల మనకున్న రాగద్వేషాల వల్లే మన మనస్సు బయటకు వచ్చేస్తుంది. అంటే లోపల దృష్టి మనకు కలగటం లేదు. సుడిగుండాలు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. ఒకటి ఇష్టం ఒక సుడిగుండం, అయిష్టం ఒక సుడిగుండం. కొన్ని వస్తువుల మీద ఇష్టం, కొన్ని వస్తువుల మీద అయిష్టం. కొంతమంది వ్యక్తుల మీద ఇష్టం, కొంతమంది వ్యక్తుల మీద అయిష్టం. ఇలా పదార్థాల మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద ఎంతకాలం అయితే ఇష్ట అయిష్టాల మధ్య మన మనసు తిరుగుతూ ఉంటుందో అంతకాలం మన మనసు బయటకు వచ్చేస్తుంది. కానీ లోపలికి వెళ్ళాం, ఏ సుడిగుండాలన్న సంగతి మనకు తెలియటం లేదు. ఈ సుడిగుండాలతో ఎదిగి మనం పడిపోతున్నాం. అంచేతే మనకు ఆత్మజ్ఞానం కలగటం లేదు. ఎవరికైతే సమానమైన భావం ఉందో వారికే మనసు లోపలికి వెళుతున్నాయి, కానీ సమానమైన భావం లేని వాడికి లోపలికి వెళ్ళదు. లోపలికి మనం తోలికెళ్ళినా తోలికెళ్ళాం, దానికి సమానమైన భావం అవసరం. మీకు అప్పుడప్పుడు సంతోషం వస్తే మనకు సుఖపడిపోతున్నామని మీరు అనుకుంటున్నారు, అది యథార్థమైన సుఖం కాదు. కేవలం అది సంతోషమే. సంతోషం మనసులో వచ్చే ఒక కొంగు, దుఃఖం మనసులో వచ్చే ఒక కుంగు. అంటే అది తిరగటం, ఇది తిరగటం. అంటే సంతోషం అనేది, దుఃఖం అనేది మీ మనస్సుకు పరిమితమై ఉన్నాయి. కానీ నిజమైనటువంటి సుఖం, నిజమైనటువంటి శాంతి మనసులో లేనే లేదు. అది ఎక్కడ? హృదయంలో ఉంది, ఆత్మలో ఉంది. ఏమి లేదండి, మనం నేను నేను అంటున్నాం. లోపల నేననేది ఒకటి ఉందని మన అమ్మ నేర్పినారు మనకి. మనకి అమ్మ నేర్పలేదు. ఇప్పుడు ఇతరులు ఎవరైనా నేర్పారా? ఎవరు నేర్పలేదు. ఈ నేననేది ఉందని మన అమ్మ మనకు నేర్పలేదు. ఎవరు నేర్పక్కర్లేదు. మనకి సహజంగా ఈ నేను నేను అనేది ఉంది. లోపల భగవంతున్నాడు. ఆ భగవంతుల్లోంచి వచ్చినటువంటి ఒక రశ్మి, భగవంతుల్లోంచి వచ్చిన ఒక అంశే, భగవంతుల్లోంచి వచ్చినటువంటి ఒక రేణివే. నేను నేను అనేది మనకి తెలియపరుస్తుంది. కానీ అంటే ఈ నేనని గురించి ఒకరు నేర్పక్కర్లేదు. నువ్వు ఉన్నావురా అబ్బాయి లోపల, మనకి మా అమ్మ చెప్పిందండి. ఎవరు చెప్పకుండా, ఏ గ్రంథం చదవక్కర్ లేకుండా, పెద్దలు చెప్పే మాటలు వినకుండా ఈ నేను అనేది నాకుండా నాకు తెలుస్తాను. బళ్ళు నేస్తాను అని చెప్పక్కర్లేదు. ఈ విషయం నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్ళక్కర్లేదు. చిన్నప్పుడు మన అమ్మ నాకు చెప్పలేదు లోపల నేనున్నాను. నేనున్నానన్న సంగతి నాకు తెలుస్తుంది. లోపల భగవంతున్నాడు. ఆ భగవంతుల్లోని అంశ ఈ నేను కింద వస్తుంది. లోపల భగవంతుడు లేకపోతే ఈ నేననే సామర్థ్యం కూడా మనకు లేదండి. ఈ నేనెవరో తెలుసుకోనని భగవాన్ చెప్పడం ఏమిటంటే, సముద్రానికి తుంపరకి ఎటువంటి సంబంధం ఉందో? సముద్రానికి కెరటానికి కదటండి. సముద్రానికి ఆ కెరటం లేచి తుంపర్లకి ఎటువంటి సంబంధం ఉందో? నీలో ఉన్న భగవంతుడికి నువ్వు చెప్పే నేనుకు అటువంటి సంబంధమే. ఇప్పుడు నేను 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 అనేది ఒక తుంపరటది. సముద్రం ఎంతది, అందులో తుంపర ఎటువంటిది? సూర్యుడు యొక్క కిరణం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడిలోంచి వచ్చిందండి. అదేవిధంగా నీ హృదయంలో సముద్రం లాంటి భగవంతుడు ఒకడు ఉన్నాడు. అందులో నువ్వు చెప్పే నేను ఆయన కాదు. సముద్రం సంబంధించిన నేను కాదు. సముద్రంలో కొన్ని తుంపర్లు ఉన్నాయి, ఎన్నో తుంపర్లు ఉంటాయి, అందులో ఒక తుంపర. ఇప్పుడు నేను 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 అనేది ఒక తుంపరటది. మాకు ఆనందం అక్కర్లేదని మీలో ఎవరైనా చెబుతారా? కమ్యూనిస్టులు చెబుతారా? సోషలిస్టులు చెబుతారా? కాంగ్రెస్ వాళ్ళు చెబుతారా? అన్ని కులాలకి ఆనందం కావాలి, అన్ని రాజకీయ పార్టీలకి ఆనందం కావాలి, అన్ని వర్గాలకి అందరికీ ఆనందం కావాలి. నల్లగా ఉన్న వాళ్ళకి ఆనందం కావాలి, తెల్లగా ఉన్న వాళ్ళకి ఆనందం కావాలి, ఎర్రగా ఉన్న వాళ్ళకి ఆనందం కావాలి. నల్లగా ఉన్న వాళ్ళు ఏ ఆత్మ ఉంది, తెల్లగా ఉన్న వాళ్ళు అదే ఆత్మ ఉంది. తెల్లగా ఉన్న వాళ్ళు ఏ ఆత్మ ఉంది, ఎర్రగా ఉన్న వాళ్ళు ఆత్మ ఉంది. కరెంటు ఎరుప ఎరుపు కాదు, కరెంటు నలుప నలుపు కాదు, కరెంటు తెలుప తెలుపు కాదు. అయితే బల్బు తెలుపు అయితే మనకు తెల్లగా కనిపిస్తుంది, బల్బు ఎరుపైతే ఎరుపుగా కనిపిస్తుంది, బల్బు పసుపు అయితే పసుపుగా కనిపిస్తుంది, బల్బు నలుపు అయితే నలుపుగా కనిపిస్తుంది. ఇందులో కరెంటు ఎరుపు కాదు, నలుపు కాదు, తెలుపు కాదు. అయితే మన శరీరాలు ఈ రంగులు ఏది? తెలుపు అని, నలుపు అని, ఎరుపు అని, పొట్టని, పొడిగని, అన్ని శరీరాల్లోనే ఉన్నాయి. ఇన్ని వికారాల మధ్యన ఆనందము సమానముగా, భ్రమము సమానముగా ఉంది. అంచేది నాకు భ్రమము అక్కర్లేదు, నాకు దేవుడు అక్కర్లేదని మీరెవరా అంటే, నాకు ఆనందం అక్కర్లేదని చెప్పడం లాంటిది. నాకు ఆనందం వద్దండి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. దేవుడు అంటే ఎవరు? ఆనందం. రాముడు అంటే ఎవరు? ఆనందం. కృష్ణుడు అంటే ఎవరు? ఆనందం. రమణుడు అంటే ఎవరు? ఆనందం. రామకృష్ణుడు అంటే ఎవరు? ఆనందం. అని దేవుడు అంటే ఆనందం. ఇప్పుడు దేవుడు అక్కర్లేని వాళ్ళు ఎవరున్నారు? మీరు లౌకికమైన గొప్పలతోటి మనం ఏమైనా అలంకరించుకుంటే ఆత్మానుభవం పొందక ముందు, ఈ ఆనందానుభవం పొందక ముందే నీకు గొప్పగా కనిపించవచ్చు. ఎప్పుడైతే నీకు ఆ బ్రహ్మానుభవం కలిగిందో ఆయన నీకు బరువుల కింద అనిపిస్తాయి. మనుషులందరూ సుఖాన్ని కోరుకుంటున్నారు, ఆనందం లోకంలో ఉందని కొనుక్కుంటున్నారు. ఆనందం లోకంలో లేదు. ఎక్కడుంది? పరమార్థంలో ఉంది ఆనందం. ఆనందం ఆత్మలో ఉంది. ఈ అహంభావం అనే గడప, ఈ మనస్సు అనే గడప, ఈ దేహబుద్ధి అనే గడప దాటి నీ వెళ్ళావా? ఎందుకు ఆ గుహలో పడ్డావా? ఏ గుహలో? ఆ హృదయ గుహలో. ఆ గుహలో ఎప్పుడైతే పడ్డావో, సద్గురు యొక్క సహాయం వల్ల, శాస్త్రం యొక్క సహాయం వల్ల, దేవుని యొక్క సహాయం వల్ల, ఈశ్వరుని యొక్క సహాయం వల్ల ఎప్పుడైతే నీ హృదయ గుహలోకి నువ్వు వెళ్ళి పడ్డావో, అప్పుడు నువ్వు ఊహించినటువంటి నీ ఇంద్రియాలు కానీ, నీ మనస్సు కానీ, నీ ఊహలు కానీ, నీ తలంపులు కానీ, నీ ఆలోచనలు కానీ, నీ ఊహలకు అతీతమైనటువంటి, నీ ప్రజ్ఞకి అతీతమైనటువంటి ఒక పరమశాంతి, ఉత్కృష్టమైన శాంతి, ఉదాత్తమైన శాంతి, మహోన్నతమైన శాంతి నీ మనస్సులో ఎప్పుడు కూడా ఇట్టిగా ఆనందాన్ని ఊహించలేదు. అటువంటి ఆనందం, అటువంటి శాంతి, అటువంటి సుఖం, నీకు కరువు లేనటువంటి శాంతి, పరిమితి లేనటువంటి శాంతి ఎంత అనుభవించినా తరగదు. అది అతిరత్న శాంతి. అటువంటి ఆనందం, అటువంటి శాంతి, అటువంటి సుఖం నీకు దొరుకుతుంది ఎప్పుడు ఈ అహంభావం అనే గడప, ఈ మనస్సు అనే గడప, ఈ దేహబుద్ధి అనే గడప దాటి నీ వెళ్ళావా, ఇందులో గుహలో పడ్డావా, నీకు తరువు లేనటువంటి శాంతి నీకు దొరుకుతుంది. ఎంత అనుభవించినా తరగదు అతిరత్న శాంతి. నీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, ఖర్చు పెట్టుకోవడం మొదలైతే సరిపోతుంది. ఖర్చు పెట్టుకోవడం మొదలెడతానుకోండి, ఎంత డబ్బున్నా తరిగిపోతుంది, రాసులు కూడా తరిగిపోతాయి. హృదయం ఉంటే శాంతి ఎటువంటిది కలుగుతుంది? మీరు ఎంత అనుభవించినా తేడగట్టండి. ఆ బ్రహ్మాండం పొందడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం, ఉత్తేజం పొందడం కోసం ఏ రోజు కారోనే పుట్టాలండి. ఎందుకు? ఆ శక్తిని సంపాదించడం కోసం, ఆ బ్రహ్మాండం పొందడం కోసం ప్రతిరోజు పుడతానే ఉండాలి. అంటే ఏ రోజు కారోనే మనం పుట్టిన రోజు అనుకుని మనం ప్రయత్నం చేస్తేనే కానీ అనుభవం మనకు రాదు అన్నారు జాతి పితగా. అసలు యోగం ఎందుకు? కర్మ యోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, సాంఖ్య యోగం, జ్ఞాన యోగం. యోగం దేనికంటే కర్మని యోగంగా చేయాలి, భక్తిని మీరు యోగంగా చేయాలి, జ్ఞానాన్ని యోగంగా చేయాలి. అంటే అందరూ పనులు చేసుకుంటున్నాం కానీ పనిని యోగంగా చేయాలి. అందరికీ భక్తి ఉంది, మనకున్న భక్తిని యోగంగా మార్చాలి, మనకున్న జ్ఞానాన్ని యోగంగా మార్చాలి. ఎవడైతే తను చేసుకుంటున్న పనిని యోగంగా మార్చాడో, ఎవడైతే తనకున్న భక్తిని, తనకున్న ఈశ్వరు మీద ఉన్న ప్రేమని యోగంగా మార్చాడో, తను ఎవడైతే తను తెలుసుకున్నటువంటి విషయాలను యోగంగా ఎవడైతే మార్చాడో, అప్పుడు ఏమవుతుందంటే అహంకార నాశనం కలుగుతుంది. ఇది మీరు చేస్తున్నటువంటి పని యోగంగా మారితే అహంకారం నశిస్తుంది. మీ భక్తి యోగంగా మారిపోతే మీ అహంకారం నశిస్తుంది. మీ జ్ఞానం యోగంగా మారితే మీ అహంకారం నశిస్తుంది. కృష్ణుడు అదే అర్జునుడితో చెప్పాడు, నువ్వు చేస్తున్న పని యోగంగా మారిపోతే ఎంతమందిని చంపరే నీకు పాపం అంటారు. నీ పనిని యోగంగా మార్చు, నీ భక్తిని యోగంగా మార్చు, నీ జ్ఞానాన్ని యోగంగా మార్చు, నీ ధ్యానాన్ని యోగంగా మార్చు. నువ్వు చేస్తున్న పని యోగంగా మారిపోతే ఏదైతే నీ ఆత్మానుభవం పొందడం కోసం, ఏదైతే బ్రహ్మానుభవం పొందడం కోసం, ఏ దేహబుద్ధి అయితే నీకు అడ్డొస్తుందో, ఏ అహంకారం అయితే నీకు అడ్డొస్తుందో, అది వేరుతో సహా నశిస్తుంది. అంటే వృక్షానికి వేరేటువంటిదో ఈ మనస్సు అనే వృక్షానికి దేహబుద్ధి వేరు లాంటిది. ఆ వేరు తెగిపోతేనే కానీ నీకు బ్రహ్మానుభవం చెక్కదు. నీకు సుఖం కావాలా, శాంతి కావాలా, ఆనందం కావాలా, జ్ఞానం కావాలా, భక్తి కావాలా, అన్ని కావాలా? అన్ని కావాలని దేవుణ్ణి ప్రార్థించు. నీ శరీరానికి స్నానం ఎలాగో అవసరం, నీ మనస్సు కూడా ప్రార్థన అవసరం. అంటే నీకు ఏది కావాలన్నా దేవుణ్ణి ప్రార్థించు, దేవుణ్ణి నీకు ఇస్తాడు. మనం దేవుణ్ణి పొందాలనుకుంటే పొందలేమంటండి, ఆయన అనుగ్రహం ఉంటే ఆయన్ని పొందుతామంటండి. అంటే దేవుడి కోసం బతుకు, దేవుడి కోసం మాట్లాడు, దేవుడి కోసం జీవించు, దేవుడి కోసం మరణించు, దేవుడి కోసం ప్రార్థించు, నీకు అన్ని ఇస్తాడు. మహాభారతంలో ఒక మాట ఉందటండి, ఎవడైతే ఆత్మానుభవం పొందడం కోసం, ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసం, ఎవడైతే ఆత్మశాంతిని సంపాదించడం కోసం, ఎవడైతే నిరంతరము తన సమయాన్ని, తన కాలాన్ని, తన అవకాశాలని ఎవడైతే ఉపయోగించుకుంటున్నాడో వాడి నిజమైన పండితుడు. నా సొంత కవిత్వం కాదు, నేను మీకు కల్పించడం లేదు. భారతంలో వ్యాధవేశ్వరుడు చెప్పాడు, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ వైభవాన్ని, ఆత్మ సుఖాన్ని, ఆత్మశాంతిని, ఆత్మ ప్రజ్ఞని, ఆత్మస్ఫురణని పొందటం కోసం ఎవడైతే తన అవకాశాలని, తన ప్రజ్ఞని, తన తెలివిని, తన కాలాన్ని ఎవడైతే ఉపయోగించుకుంటున్నాడో వాడి నిజమైన పండితుడు. మీ దేహం నడుపుకోవడానికి, మీ కుటుంబాన్ని నడుపుకోవడానికి ఎంతవరకు అయితే మీకు అవసరమో అంతవరకు మీ ఇంద్రియాలను ఉపయోగించుకోండి, మీ మనస్సును ఉపయోగించుకోండి. మిగతా కాలాన్ని, మిగతా మీ ప్రజ్ఞని, మిగతా మీ సమయాన్ని, మిగతా మీకున్న భగవంతుడి మీకు ఇచ్చినట్లు అవకాశాలని అన్నిటినీ ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం ఎవడైతే ఉపయోగించుకుంటున్నాడో అది యథార్థమైన పండితుడు. కొంతమంది అనకుండా సహాయాలు జీవితాలు అలా చెప్పకూడదు. అడగకుండా సలహాలు చూస్తే సలహాకి విలువే ఉంటుంది సార్. అంటే భగవాన్ చెప్పారు, ఇతరుల వ్యవహారాల్లో సాధ్యమైనంత వరకు నువ్వు కలగ చేసుకోకు. ఇతరుల వ్యవహారాల్లో మనం ఎక్కువ కలగ చేసుకుంటా అంటే మనకు తెలియకుండా మనకు అహంకారం పెరుగుతాం. ఆత్మ అనుభవం పొందడం కోసం ఎవడైతే తన జీవితాన్ని అంతా ఉపయోగించుకుంటున్నాడు వాడి నిజమైన పండితులటండి. మనం ఏమో శబ్దానికి అర్థం తెలిస్తే వాడు పండితులు అనుకుంటాం. ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ వైభవాన్ని, ఆత్మ సుఖాన్ని, ఆత్మశాంతిని, ఆత్మ ప్రజ్ఞని, ఆత్మస్ఫురణని పొందటం కోసం ఎవడైతే తన అవకాశాన్ని, తన ప్రజ్ఞని, తన తెలివిని, తన కాలాన్ని ఎవడైతే ఉపయోగించుకుంటున్నాడో వాడి నిజమైన పండితుడు. వాడు ఏం పండితులటండి? నిజమైన పండితులటండి వాడు. ఈ సమస్యల కోసం మీరు కృషి చేసుకోవచ్చు, ఈ సమస్యల కోసం పని చేసుకోవచ్చు, కానీ ఫలితం మటుకు దేవుని చేతికి విడిచిపెట్టేయాలి. కృషి చేయించాం కానీ మరి దాని సంకల్పాన్ని మీరు గౌరవించడం కానీ నేర్చుకుంటే మీ సమస్యలన్నింటికి మీకు పరిష్కారం జరుగుతుంది. చేతిలోని పని మనం చేయాలి, దాని ఫలితాన్ని ఏం చేయాలి? మనం ఈశ్వరికి విడిచిపెట్టేయాలి. మీరు ఏదో ప్రయత్నం చేస్తుంటారు, ఆ ప్రయత్నం ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగదు. జరిగేది చాలా ఉంది. ఈశ్వరుని సంకల్పం అలా ఉంది, ఈశ్వరుని సంకల్పాన్ని మనం గౌరవించాలని అని మీరు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీకు దుఃఖం ఆడిపోతుంది. మీరు చేసే కృషి ప్రయత్నం చేయొచ్చు కానీ ఫలితాన్ని ఏం చేయాలి? ఈశ్వర సంకల్పానికి పని మనం చెయ్యాలి. కానీ ఎవరి సంకల్పం మీద గౌరవం ఉండాలి? మనకి దేవుని సంకల్పం మీద గౌరవం ఉండాలి. నీ సంకల్పమే నెరవేరుగాక అని మనం అనుకుంటే మనకి ఎంత దుఃఖం అని ఆరిపోతుంది. బండి దుఃఖం ఉందనుకున్న హృదయంలో దేవుని సంకల్పం మీద గౌరవం ఉంటే దుఃఖం అంటే ఆరిపోతుంది. కొంతమంది జరిగిపోయిన కూడా అన్ని తలపెట్టుకుంటూ ఉంటారు. అది ఎలా చేస్తే బాగుండు, ఇది ఎలా చేస్తే బాగుండు, అప్పుడు ఎలా చేశాము, అప్పుడు ఎలా చేశాము అని ఎలా అనుకోవటంటే ఈశ్వర సంకల్పం అలా ఉంది, అలా జరిగింది అని ఒక నిర్ణయానికి మీరు వచ్చేస్తే ఇంకా గతం యొక్క దుఃఖం మిమ్మల్ని వెంటాడదండి. మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకుంటూ ఉండొచ్చు, ఈశ్వర సంకల్పాన్ని గౌరవించడం మీరు నేర్చుకోండి. మనకంటే దేవుడు తెలియని వాడు, మీరందరికీ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకున్నాయి తెలివితేటలు, కానీ మన అందరికంటే భగవంతుడికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. భగవంతుడు సర్వ వివేకటండి, నాకు కొన్ని విషయాలు తెలుసటండి, కొన్ని విషయాలు తెలియటండి. భగవంతుడికి తెలియని విషయం సృష్టిలో లేదటండి. తెలివి భగవంతుడిదే, వివేకం భగవంతుడిదే, శక్తి భగవంతుడిదే. ఆయన చేతిలో కేవలము బొమ్మలం మాత్రమే, భగవంతుడి చేతిలో కేవలము ఇన్స్ట్రుమెంట్స్, కేవలము బొమ్మలం మాత్రమే. మనం ఆడుతున్నట్టుగా మనకు అనిపిస్తున్నప్పటికీ ఆడించేవాడు ఆయన. ఒకసారి మీకు బాగా ముఖ్యమైన పనులు కూడా ఒకసారి అవుతాయి, ఒకసారి ఆ పని అయిపోతే మీకు బాగా పొగలబోతున్నాం, తిరిగిపోతుంది, గర్వం తిరుగుతున్నాయి అనుకుంటే మీకు అక్కడ ఆపగేస్తారు. ఏ చెడులో పడితే ఆ చెడులో పడిపోతుంది. ఏమంటే దానికి ఒక సమశిష్టం లేదనుకున్నప్పుడు కాళ్ళకి ఏం చెప్తారండి, దూరకు బంధాలు వేస్తారు. అంటే ఆ దూరం అనేది భగవంతుడికి ఇష్టం లేదా, ఇష్టం ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి అది బంధాలు వేస్తారు. అదేవిధంగా ఒకసారి మీరు అనుకున్న పనులు కూడా ఒకసారి జరగదు. ఇంకా మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి పరమేశ్వరుడు చేస్తున్నాడు, కానీ ఆ శక్తి ఆయనకు ఉంది, మీకు ఇవ్వగల శక్తి ఉంది, మీకు తాత్కాలికంగా కంట్రోల్ చేస్తున్నాడు. ఈ జన్మలో కాకపోయినా వచ్చి జన్మలో మీరు కోరుకున్నాను మీకు ఇచ్చేస్తాడు. ఎప్పుడు మీరు క్రమశిక్షణ నేర్చుకున్నారు. మన భారతదేశంలో గొప్ప ధనవంతుడు ఎవరంటే బిర్లా. ఆ బిర్లా ఏ సంస్థకి ఏది ఇచ్చినా ఆయన నాకు ఇచ్చేవాడు భగవంతుడు, నేను ఇచ్చేవాడు కూడా భగవంతుడే, నాకు ఇచ్చేవాడు భగవంతుడే, నేను ఎవరికి ఇస్తున్నాను వాడు భగవంతుడే. ఇందులో నా ప్రమేయం ఉంది, నేను కేవలం పని ముషిన మాత్రమే. మరి ఆ భావన కనుక మనకు వస్తే నేను దానం చేశాం, ధర్మం చేశాం, ఇటువంటి అహంకారం తిరిగి భావనని తగ్గిపోతాం. ఈ సొమ్ముకి స్వామి ఎవడు, ఆయన సొమ్ము ఆయనకి ఇస్తున్నాను, ఇందులో ఇంకా నా ప్రమేయం అసలు అంటే ఇంకా మన పని ముట్టి మాత్రం ఆ పర్పస్ ఆల్ అవర్ యాక్షన్స్ ఎల్ సక్రిఫైస్ ఇది హయ్యెస్ట్ అండి, హయ్యెస్ట్ ఉంది. మీరు పని చేయండి, ఆ ఫలితాన్ని ఏం చేస్తారు, ఈశ్వరుని ప్రధానంగా పెట్టండి, మీ మనసు ఆనందంగా మారిపోతుందండి, మీ మనస్సు ఏమవుతుంది శాంతిగా మారిపోతుందండి. అప్పుడు మీకేమవుతుంది, మీకు ఫలితం వస్తుంది, ఆనందం వస్తుంది, మీ అహంకారం నాశనం అయిపోతుంది. ఆ పర్పస్ ఆల్ అవర్ యాక్షన్స్ ఎల్ సక్రిఫైస్ టు ది హయ్యెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. ఎవడైతే నిజంతో ఈ లోకాన్ని ఎవడైతే నడిపిస్తున్నాడో, ఈ లోకానికి కంట్రోల్ ఎవడో వాడికే మీ పని యొక్క ఫలితాన్ని సమర్పించండి. మీ పుష్పాన్ని పోసి దేవుని పటంలో ఎలా పెడుతున్నారో పని వాళ్ళు వచ్చే ఫలితాన్ని కూడా ఆయనకే సమర్పించండి. ఎవరికి, పరమేశ్వరుడికి సమర్పించండి. ఈశ్వర భావనతో మీరు ఆ పని చేయండి. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్ ఎల్ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ. పరమేశ్వరుడు అందరు హృదయాల్లో ఉన్నాడు, మనం చేసే అన్ని పనులు చూస్తాడు. మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా సాక్షిగా మన హృదయంలో ఉన్నాడు. అంటే పనులలో వచ్చే ఫలితాన్ని భగవంతుడికి సమర్పించు. భగవంతుడు సంతోషించే పనులను చేయటం ప్రారంభిస్తే భగవంతుడు నిన్ను చూసి ఇష్టపడి నీ పట్ల ప్రీతి కలిగి నీ హృదయంలో ఉన్నవాడే నీకు వెంటనే వ్యక్తం అవుతాడు. అంటే నువ్వు చేసే ప్రతి పని నువ్వు భగవంతుడికి సమర్పించు, భగవంతుడికి ప్రసాదంగా. మీరు రాముని ఆరాధించండి, శివుణ్ణి ఆరాధించండి, కృష్ణుని ఆరాధించండి, ఎవరిని ఆరాధించినప్పటికీ ఆరాధన యొక్క ప్రయోజనం అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం. ఏ దేవుణ్ణి మీరు ఆరాధించినప్పటికీ ఆరాధన యొక్క ప్రయోజనం, తన ప్రయోజనం అజ్ఞానాన్ని తొలగింపు చేసుకోవటం. ఈ నిష్కామ భావన, నిష్కామ భక్తి, నిష్కామ కర్మ, ఈ నిష్కామ సేవ వల్ల వచ్చే ప్రయోజనంతో కూడా అహంకారాన్ని తొలగింపు చేసుకోవడం కోసం, దాని ప్రయోజనం అజ్ఞానాన్ని తొలగింపు చేసుకోవటం. మీరు మంచి చేయండి, చేసి మర్చిపోండి, అది మిగతా విషయాలు ఈశ్వరుడు చూసుకుంటాడు. మనకంటే తెలివి గలవాడు, మనకంటే వివేకవంతుడు, మనకంటే బుద్ధిమంతుడు. అంటే భగవంతుడి దాన్ని విడిచిపెట్టండి, మీరు చేతిలో ఉన్న పని మంచి మటుకు మీరు చేస్తూ ఉండండి అంతవరకు. దానివల్ల మీ అజ్ఞానం పరచబడుతుంది. బ్రహ్మనిష్ట మూలంగానే సత్ వస్తువు నిరుగనదు. బ్రహ్మమును తెలుసుకోవాలంటే బ్రహ్మ జ్ఞానం అవసరం, బ్రహ్మ నిష్ట అవసరం. బ్రహ్మ నిష్ట వల్ల బ్రహ్మము తెలియబడుతుంది. నిష్ట అవసరం, అధ్యాస అవసరం. ధ్యాస లేకుండా ధ్యానం కుదరదు. కొంతమంది ప్రాణాయామం చేయమంటారు, ప్రాణాయామం యొక్క ప్రయోజనం కూడా అహంకారం నశింపజేయడం కోసం. ప్రాణ యొక్క గతి నిరోధించడం వల్ల మనసు నాశనం అవుతుంది. ప్రాణాయామం యొక్క ప్రయోజనం కూడా మనో నాశనమే. ప్రాణభూమి కనుక మనం పొందితే మరల జన్మ మరణాలు కలగవటండి. ఈశ్వరుడు మన హృదయంలో సజీవంగా ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టి ఈశ్వరుడు లేడు, మన హృదయంలో సజీవంగా ఉన్నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర అనుభవం ఎప్పుడైతే పొందామో మరల జన్మ మరణాల కలగవు మనకు. ఆత్మప్రాప్తికి ఈశ్వర అనుగ్రహం అవసరం, ఆత్మప్రాప్తికి ఈశ్వరుని దయ అవసరం. ఈశ్వరుని దయ మనకి ఎలా కలుగుతుంది, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా ఆచరిస్తే, ఏ విధంగా మాట్లాడితే, ఏ విధంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే ఈశ్వరునికి సంతోషం కలుగుతుందో ఆ పనులు చేయటం వల్ల మనకి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఇది ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుని పొందడం. ఒక ఉపనిషత్తులో ఒక మాట ఉంది, దేవుణ్ణి తెలుసుకోవాలనుకునే వాడి వాడికి దేవుడు తెలియబడ్డదండి. నేను దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి తెలుసుకోవాలంత మాత్రం చేత నాకు దేవుడు తెలియబడ్డట్టండి. దేవుడు ఎవరికైతే తెలియబడాలనుకుంటున్నాడో వాడికి తెలియబడతాడటండి. అనేక మంది ఈశ్వరుని తెలుసుకోవడానికి సాధన చేయొచ్చు, అందరికీ ఈశ్వరుడు తెలియబడతాడు. ఎవరికైతే ఈశ్వరుడు తెలియబడాలనుకుంటున్నాడో వాడికి మాత్రమే ఈశ్వరుడు తెలియబడతాడు. ఎవరైతే నూటికి నూరు పాలు కూడా ఈశ్వర సంకల్పాన్ని గౌరవిస్తాడు, కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఈశ్వర ప్రసాదాలుగా స్వీకరిస్తాడు, వాడికి ఈశ్వరుని దయ ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఈశ్వరుని దయ మన మీద ఉండాలని మనం కోరుకుంటాం, కానీ మనం ఎవరి మీద దయ చూపించమండి, మనకి ఈశ్వరుని దయలా వస్తుంది. మిగతా సద్గుణాలు మీలో ఉన్నా లేకపోయినా దయ అనే సద్గుణం కనుక మీలో ఉంటే తప్పనిసరిగా ఈశ్వరుని దయ మీకు వస్తుందండి. ఇవి ఒక్కటే మీరు జ్ఞాపకం. మీరు ఏ విధంగా అయితే ఈశ్వరుని దయ మీరు అడుగుతున్నారు, మీ తోటి మానవుల పట్ల మీరు కొంత దయ చూపించండి. ఆ ఒక్క దయాగుణమే మీకు ఈశ్వర అనుగ్రహం మీకు తెచ్చి పెడుతుంది. మీరు అన్ని సద్గుణాలు మీరు లేకపోయినా ఒక దయ అనే సద్గుణం మెరిసి కంపాషన్ ఎవరైతే ఉందో వాడికి తప్పనిసరిగా ఈశ్వర అనుభవం కలిగి తీరుతుంది. మీరు ఎవరైతే కరుణామయులు, మీరు ఎవరైతే దయాస్వరూపులు, వాడికి దేవుని అనుగ్రహం తప్పనిసరిగా వాడు పొందటానికి అర్హుడు. మీరు ఉంటే జ్ఞాపకం ఉంచుకోండి, రమణానుగ్రహం అంటే మీకు మాకు సొంతం కాదు, లేదా రమణాశ్రమంలో ఉన్న నలుగురికే సొంతం కాదు. ప్రపంచంలో ఎక్కడ సహృదయం ఉన్నవాడు ఉన్నప్పటికీ, ప్రపంచంలో సద్బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ రమణానుగ్రహానికి పాత్రుడే. మీకు సహృదయం ఉందనుకోండి, మీకు సద్బుద్ధి ఉందనుకోండి, దేవుని అనుగ్రహానికి మీరు పాత్రుడే. నాకు మోక్షమే కావాలి అనేటువంటి ఆ మోక్ష భావన మీ నిరంతరం మనసులో పెట్టుకునేట్టు జీవితాన్ని ప్రార్థానికి వదిలే, అది కావాలని ఇది కావాలని అడగద్దు. ఇవాళ కొత్తగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులు కాదు, ఈ జీవితాన్ని ప్రార్థానికి వదిలే. ఈ ప్రారంభంలో మీరు అనుగ్రహించవలసిన యోగ్యత ఉంటే అడగకుండానే వస్తుంది. మీకు అర్థమవుతుందండి, భగవాన్ వారు అసలు ఆకలి బాధ, ఇప్పుడు ఆ కీర్తి బాధ. భగవాన్ ఏమన్నారు, అరుణాచలం వచ్చిన కొత్తలో ఆకలి బాధ, ఇప్పుడు అగీర్తి బాధ. అప్పుడు అలా ఉండాలనుకోలేదు, ఇప్పుడు ఇలా ఉండాలనుకోలేదు. దేహ ప్రారంభాన్ని బట్టి అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. మీ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయండి, జరగవలసింది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ దేహానికి ఏది రావాలో జరుగుతూ ఉంటుంది, కానీ మీ భావన, మీ గమ్యం, మీ తలంపు ఆయాన్ని మోక్షం వైపుకి గురిపెట్టండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు ఇంకా మరణం రాలేదని, అలా కూడా అనుకోకూడదు. ఏ ప్రారంభం అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చిందో ఆ ప్రారంభం ఖర్చైన వెంటనే ఆ మరుక్షణంలో దేహం పడిపోతుంది. ఒక గంట ముందు వెళ్ళమంటే వెళ్ళదు, ఒక గంట ఆగమంటే ఆగదు. అంటే దేహం ఏ ప్రారంభాన్ని అనుభవించడం కోసం, ఏ అనుభవాన్ని పొందడం కోసం ఈ భూమి మీదకి వచ్చిందో ఆ అనుభవం పూర్తయిన వెంటనే మీ దేహం పడిపోతుంది. అంటే మనం చిరకాలం జీవించాలనుకోకూడదు, తొందరగా మరణించాలనుకోకూడదు. మీ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టేయండి, జరగవలసింది జరుగుతూ ఉంటుంది. మీ గమ్యం, మీ తలంపు ఆయాన్ని మోక్షం వైపుకి గురిపెట్టండి. మీరు చేసే ప్రయత్నం సహజంగా ఉండాలి. అంటే మీరు ముఖం ఎలా కలుపుకుంటున్నారో, మీరు స్నానం ఎలా చేస్తున్నారో, మీరు బట్టలు ఎలా వేసుకుంటున్నారో, అంటే మీ ఇంట్లో రోజు చేసుకునే పనులు ఎంత సహజంగా చేసుకుంటున్నారో, మీ సాధన కూడా అంత సహజంగా చేసుకుపోవాలండి. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అయితే మీరు సహజంగా, మీరు చేసే ప్రయత్నం సహజంగా ఉండాలి. అంటే ఆడంబరం లేకుండా మాట్లాడటం, ఆడంబరం లేకుండా పని చేయటం, ఆడంబరం లేకుండా జీవించటం, ఈ రకంగా మీరు సహజంగానే జీవించండి, సహజంగా చేసుకుపోండి. అయ్యో మేము ఎంతో సాధన చేసేస్తున్నాం మీరు అనుకోకండి. ఇతరుల కంటే మేము ఎక్కువ సాధన చేసేస్తున్నాం, మేము ఎంతో ధ్యానం చేసేస్తున్నాం, మేము ఎంతో పూజ చేసేస్తున్నాం. ఇలాంటి మీరు ప్రత్యేకత మీరు పెంచుకుంటాంటే, ఎదట వాడికంటే మీలో ఏదో ప్రత్యేకత మీరు పెంచుకుంటాంటే మీరు సహజంగా చేయటం లేదని గుర్తు. మీ పూజ, మీ జపము, మీ ధ్యానము, మీ విచారణ, మీ మననము న్యాచురల్గా నార్మల్గా వెళ్ళిపోవాలి. కానీ ఏదో తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు. కొంతమంది తెచ్చిపెట్టుకున్నట్టుగా మాట్లాడతారు, వికారంగా మాట్లాడతారు, ఆడంబరంగా మాట్లాడతారు. అది సహజత్వం ఉండదు అందులో. సహజత్వం ఉండాలి. సహజం కానిది దేవుడు కాదు, నిర్మలం కానిది దేవుడు కాదు. చేసే పని సహజంగా చేయాలి, నిర్మలంగా చేయాలి, నిరాడంబరంగా చేయాలి, నిరహంకారంగా చేయాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మీ మోక్షం యొక్క దీక్ష లోతుగా ఆ రోజుకు ఆ రోజు లోతు అవుతుంది. మోక్షాన్ని సంపాదించాలనేటువంటి తలంపు ఆ రోజుకు ఆ రోజు లోతుకు దిగుతుంది. ఇప్పుడు పై పైన ఉన్నవరికి మోక్షాన్ని పొందాలి, మోక్షం పొందాలి. భగవంతుడు లౌకికమైన ఏదైనా మనకు ఆశ ఏదైనా చూపి అనుకోండి, ఏ మంత్రి పదవి ఇస్తానంటనుకోండి, ఏ ప్రధానమంత్రి పదవి ఇస్తానంటనుకోండి, గౌరీ మోక్షం కావాలని కోరుకూరిపోతుంది. అంటే మీరు సాధన చేయండి, మీరు చేసే సాధన సహజంగా ఉండాలి, అది నిరహంకారంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, అది న్యాచురల్గా ఉండాలి, అది నార్మల్గా ఉండాలి. సాధన చేయండి, కానీ అది ఏంటంటే కృత్రిమంగా ఉండకూడదు. ఇతరుల కంటే నేను ఏదో గొప్ప పని చేసేస్తున్నాను అనుకోరు. ఎలా స్నానం చేసి ఎవరో చేయలేని పని నేను చేశాను మీరు అనుకోరు. ఇవాళ అన్నం తిని ఎవరో చేయలేని పని నేను చేశాను అనుకోరు. మీరు అన్నం ఎంత సహజంగా తింటున్నారో, బట్ట ఎంత సహజంగా కట్టుకుంటున్నారో, బొట్టి ఎంత సహజంగా పెట్టుకుంటున్నారో, అంత సహజంగా మీరు చేసిన సాధన మీరు చేసుకుంటారు. పోతుంటే ఈ జన్మలోనే, ఇక్కడ ఈ లోకంలో ఉండగానే ఈ జన్మలోనే మీకు అందరికీ మోక్షానుభవం కలుగుతుంది. ఒక మాట మీరు జ్ఞాపకపంచుకోండి, అహంకారానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు. ఎదటి వాళ్ళు ఎవరైనా మనల్ని మంచివాళ్ళు అనుకోవాలి, ఎదటి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోవాలి, సమాజం మనల్ని చూసి మెచ్చుకోవాలని మీలో ఎవరైనా అనుకుంటే తప్పనిసరిగా మీ అహంకారం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పెరిగి తీరుతుంది. ఇలా మీరు అనుకుంటే అంటే దానివల్ల మీ అహంకారం పెరుగుతుంది, కానీ మీకు ఆత్మానుభవం కలగనే కలదు. మీరు మంచి పని చేశారనుకోండి, మంచి పని చేసి వదిలేను అంతే. ఇతరులు దీన్ని చూసి మెచ్చుకోవాలని మీరు అనుకుంటారనుకోండి, మీ మంచి పని వల్ల పుణ్యం రావచ్చు, కానీ మీకు జ్ఞానం రాదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అంటే కర్మను బట్టే కలుసుకుంటాం. మీకు అర్థం అవుతుందండి, అంటే ఏ కర్మానుభవం పొందటం కోసం మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ మనుషులు మన ఇంట్లో సిద్ధం అవుతారు. వాళ్ళైనా అత్తగారులైనా మామగారులైనా మరదలైనా తోడుకోళ్ళైనా సంతానం వల్ల బాగా సుఖపడిన వాళ్ళు ఉన్నారండి, సంతానం వల్ల చాలా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఎంతో అనుకూలమైన భార్య ఉన్న వాళ్ళు, కొంతమంది అనుకూలమైన భార్య లేని వాళ్ళు ఉన్నారు. అదే కొంతమందికి ఎంతో అనుకూలమైన భర్త ఉన్న వాళ్ళు ఉన్నారండి, కొంతమంది అనుకూలమైన భర్త లేని వాళ్ళు ఉన్నారు. ఈ అన్నిటికీ కారణం ఏంటి? ఈ సుబ్బరాయలందరూ మనకింత సిద్ధం అవుతున్నారని మీరు అనుకోకండి. మనం ట్రైనింగ్ పొందడం కోసం ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ చేయాలి. మీ పెట్టి ఈ ఇంజిన్కి ఈ ఎక్స్ప్రెస్ గా ఎంత వ్యక్తిని తగిలించాడు, ఇంకా కర్మానుభవం పొందడం కోసం. మళ్ళీ ఈ జన్మలో మీ ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ మీ ఇంట్లో కొడతారని ఏం లేదు, మళ్ళీ వచ్చే జన్మలో ట్రాన్స్ఫర్ మార్చేస్తారు. మీకు ఆ కర్మానుభవం అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లు పెడతారు. ఈ జీవులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. చచ్చిపోతే మార్పు వస్తుంది అనుకోకండి, చచ్చిపోతే జ్ఞానం వచ్చేస్తే ఈ పుస్తకాలు కూడా ఎందుకు, ఈ మీటింగ్లు కూడా ఎందుకు, ధ్యానాలు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, చచ్చిపోతే జ్ఞానం వచ్చేస్తున్నట్టేండి, ఏ ఉపవాసాలు ఎందుకన్నాక, ఈ సహవాసాలు ఎందుకు, ఈ ధ్యానం ఎందుకు. ఇప్పుడు లతమ్మ గారు అన్నారు, లతమ్మ గారు పాలకుల నుంచి ఆలమూరు రావటం వల్ల పాలకులు దూరమైంది, ఆలమూరు దగ్గర అయిందండి. అంటే ఆయన పాలకుల్లో ఉన్న లతమ్మ గారు ఆలమూరు వచ్చారు, లతమ్మ గారు ఏం మహాలేదండి. ప్రయాణం చేయటం పాలకుల దూరమైంది, ఆలమూరు వచ్చి పడ్డారు. అదేవిధంగా మనం చచ్చిన తర్వాత మనం మానవంగా ఉంటామండి, ఈ పాత దేహం పోతుంది, కొత్త దేహం వస్తుంది. పాలకులు పోయి ఆలమూరు వచ్చినట్టు బ్రహ్మానుభవం పొందే వరకు ఎవరిని ప్రకృతి విడిచిపెట్టదు. అంటే ప్రకృతి యొక్క వలలో నుంచి, ప్రకృతి గుణాలలోంచి మీరు బయటపడాలి అంటే ఒకటే ఉపాయము, అంటే మీ లక్ష్యం మోక్షాన్ని పెట్టుకోండి, ఆత్మజ్ఞానాన్ని పెట్టుకోండి. దాన్ని తప్పించి ఇంకో ఉపాయం లేదు. అది సహజంగా చేయండి, కృత్రిమంగా చేయొద్దు, అది సహజంగా చేయండి. ఏదైతే సహజం అది నిజం, ఏదైతే సహజం కాదో అది నిజం కాదు, అది కృత్రిమం. మనం గాంధీ గారి భక్తులు అనుకుంటున్నాం, కానీ సుభాష్ చంద్రబోస్ భక్తులు అనే సంగతి మనకు తెలియదు. ఇతరులకు ఎవరికి కనపడకుండా భగవద్గీత ఎప్పుడు జేబులో పెట్టుకున్నాడటండి, ఎవరు లేనప్పుడు ఆయన గదిలో కూర్చున్నప్పుడు చదువుకున్నాడటండి. అంటే తన భక్తులను ఇతరులకు తెలియాలని కూడా అనుకున్నాడు కదా వాడు బోస్. మన ఫ్రీడమ్ ఫైటర్స్ లో చాలా గొప్పవాడు, అంటే మహాత్మా గాంధీ గారితో సమానమైన వాడు, స్వాతంత్ర సమరంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాడు. సుభాష్ చంద్రబోస్ వివేకానంద అంటే చాలా గౌరవంగా ఉండేది. ఆయన ఒకసారి వివేకానంద పటం ఒకసారి ఆవిష్కరించుకుని అడిగితే అనర్కండి, ఎవరు పాదాల దగ్గర కూర్చోవడానికి నేను పనికిరాను, వాడు పటాన్ని నా చేతులతో ఏం ఆవిష్కరించమంటారని. సుభాష్ చంద్రబోస్కి విమాన యాక్సిడెంట్ లో ప్రాణం పోయే టైంలో ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి చివరి శ్వాస రెడీగా ఉంది, ప్రశాంతంగా ఉన్నాడటండి, కనీసం ఒక కన్నీరు చుక్క కూడా కాల్చలేదటండి. అంటే శరీరం కొంత కాలిపోయి ఉంది, అటువంటి బాధ టైంలో కూడా చాలా ప్రశాంతంగా ఉండగా, ఏమండి మీరు ఇంత బాధపడుతున్నారు, శారీరకమైన బాధ ఇంత పడుతున్నారు, కనీసం కొన్ని కన్నీరు చుక్కలు కూడా మీరు కాల్చడం లేదు, ఏమి ముఖంలో దుఃఖం కానీ కళ్ళంతా నీళ్లు కానీ ఏమీ కనిపించడం లేదంటే, అప్పుడు బోస్ అన్నాడంటే నన్ను నమ్మి భారతదేశ స్వాతంత్ర సమరంలో నన్ను నమ్మి వేలాది మంది చనిపోయారు, ఈ రోజు నా మరణం వచ్చినప్పుడు నేను కన్నీళ్లు కారిస్తే అటువంటి అమర జీవులందరూ కూడా, అటువంటి స్వాతంత్ర సమర యోధులందరూ కూడా వాళ్ళందరూ అపచారం చేసిన వాడిని అవుతానన్నారు. స్వాతంత్ర సమరంలో ఇద్దరు నాయకులు జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా నాయకులు, కానీ గాంధీ గారికి అనుచరులు. ఇద్దరు నాయకులు, ఒకరు మహాత్మా గాంధీ, రెండు సుభాష్ చంద్రబోస్. ఆ లీడర్షిప్ లక్షణాలు వాళ్ళకి ఔన్నత్యంగా ఉండి, అది తప్ప గొప్ప, ఎవరికి తప్పు ఎవరికి ఒప్పు, ఎవరి సిద్ధాంతం కరెక్ట్ అని విడిచిపెట్టండి, అది భయం అనేది లేకుండా క్లియర్లెస్ గా వాళ్ళు నన్ను సిద్ధాంతం కోసం ఫైట్ చేశారు. అంత శారీరక బాధలో కూడా ఇంతకు మీకు కన్నీరు చుక్కాల్సిన లేదంటే, భారతదేశ స్వాతంత్ర సమరంలో నన్ను నమ్మి వేలాది మంది చనిపోయారు, ఈ రోజు నాకు మరణం వచ్చినప్పుడు నేను కన్నీళ్లు కారిస్తే వాళ్ళందరికీ నేను అపచారం చేసిన వాడిని అవుతానన్నారు. ఈ ధీరత్వం అతి సహజంగా ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నిజమైన మందు ఏదంటే ధైర్యం పెట్టండి. భీష్ముడు చెప్పాడు, మీకు అవమానాలు వస్తున్నాయనుకోండి, మీకు అగౌరవాలు వస్తున్నాయనుకోండి, ఏమైనా జీవితం ఒడిదుడుకులు వస్తున్నాయనుకోండి, ఈ అన్నింటిని ఎదుర్కోవడానికి ఒకే ఒక మందు ఉంది మహాభారతంలో భీష్ముడు చెప్పిన మాట. అది ఏమిటంటే ధైర్యం. అన్నిటికంటే జీవితంలో నీచమైంది ఏంటంటే నా హృదయంలో ఉన్న దౌర్బల్యం. నేను బ్రహ్మానుభవం పొందకుండా ఎవరు ఇతరులు నాకు అడ్డు రావటం లేదు, నా హృదయంలో ఉన్న దౌర్బల్యమే నాకు అడ్డు వస్తుంది. అంటే అన్నిటికంటే పరమ నీచమైంది ఏంటంటే నా హృదయంలోని పిరికితనమే అన్నిటికంటే నీచమే. హృదయ దౌర్బల్యం నీచమైందటండి, ఇదే నాకు అడ్డు వస్తుంది అసలు. ఏది అంటే నువ్వు చేసి పని చెయ్యి, నువ్వు సహజంగా చేయాలి, ఆర్టిఫిషియల్ గా చేయకు, న్యాచురల్ గా చెయ్యి, నార్మల్ గా చెయ్యి. శ్రమ అనుకోవద్దు, నేను శ్రమ పడిపోతున్నాను, శ్రమ పడిపోతున్నాను అలా నువ్వు అనుకోవద్దు. నేను శ్రమ పడిపోతున్నాను, శ్రమ పడిపోతున్నాను అనుకోవద్దు. సహజంగా మీరు చేసుకునే పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి, ఏది చేసినా అడుగులు లెక్కెట్టుకున్నట్టు ఉండకండి. మీరు సహజంగా చేసుకెళ్ళిపోండి. అడుగులు లెక్కకపోయినా మీరు వెళ్తారు, అడుగులు లెక్కకి మానేసిన వెళ్తానని మీ గమ్యానికి వెళ్ళిపోతారు. అంటే ఈ నిమిషాలు ఈ గంటలు మీరు ఈ లెక్కల్లోకి వెళ్ళకండి. మీరు చేసుకునే ప్రయత్నం, మీరు చేసుకునేటువంటి సాధన మీరు సహజంగా మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి. అంతేకాని గంటల కింద నిమిషాల కింద విభజించక్కర్లేదు. మీరు సహజంగా చేసుకుని పోతండి. ధ్యానం అలాగే చేయండి, జపం అలాగే చేయండి. ఏది చేసినప్పటికీ సహజంగా మీ శరీరంలో ఒక భాగం అయిపోవాలి, మీ మనస్సులో ఒక భాగం అయిపోవాలి, మీ ఎముకల్లో ఒక భాగం అయిపోవాలి, మీ రక్తంలో ఒక భాగం అయిపోవాలి. నేను శరీరాలు మోసుకుంటున్నాను, నేను గుండెలు మోసుకుంటున్నాను, ఊపిరితిత్తులు మోస్తున్నాను, కాళ్ళను మోసుకుంటున్నాను, చేతులు మోస్తున్నాను అనుకుంటున్నానా? నా శరీరాన్ని నేను మోసుకుంటున్నాను అనుకుంటున్నానా? అదేవిధంగా నీ దేహంలో ఉన్న అవయవాలు ఎంత సహజంగా నీకు ఉన్నాయో, నువ్వు చేసే సాధన కూడా అంత సహజంగా ఉండకూడదు. మోప కింద ఉండకూడదు, అది బరువు కింద ఉండకూడదు. నీకు కర్తృత్వం ఉంటే బరువు, కర్తృత్వం లేని వాడికి బరువు. ఇది నేను చేస్తున్నాయన్న భావన ఉంటే భావన బరువు తీసుకొస్తుంది, కానీ ఆ భావన కనుక నీకు లేకపోతే బరువేది? మీరు లోక సంగ్రహం కోసం నీ పని చేయాలంటే పని చేయలేదు. నేను చేస్తున్నాయని భావన లేకుండా ఎవరైతే పని చేస్తున్నాడో వాడికి తెలుసున్న వాళ్ళు తెలియపోయినా వాడి ద్వారా లోక సంగ్రహం, లోకక్షేమం జరుగుతూనే ఉంటుంది. దేహగతమైన బుద్ధి లేకుండా మీరు పని చేస్తుంటే మీకు తెలుసున్నా మీకు తెలియపోయినా మీరు చేసే ప్రతి పని, మీరు మాట్లాడే ప్రతి మాట, మీకు వచ్చే ప్రతి ఆలోచన లోక శాంతి కోసం, లోకక్షేమం కోసం, లోక సంగ్రహం కోసం జరుగుతూనే ఉంటుంది. అది మీకు తెలియకపోయినా నేను ఈ లోకానికి ఉపకారం చేయాలా అనుకోకండి. మీకు దేహబుద్ధి పోయింది అనుకోండి, మీరు చేసే ప్రతి పని లోకానికి ఎక్కడో చూడ మంచి జరుగుతున్నాం, ఆ వైబ్రేషన్స్ అలా పనిచేస్తున్నట్టే మీరు అనుకోకర్లేదు. అందరికీ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? శ్రద్ధ అని రెండు అక్షరాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఏమిటండి శ్రద్ధ? శ్రద్ధ వనలపతి జ్ఞానం. శ్రద్ధ అని రెండు అక్షరాలు ఉంటే మీకు జ్ఞానం వచ్చేస్తున్నట్టండి. శ్రద్ధగా ఉండండి, అశ్రద్ధగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరైతే శ్రద్ధగా ఉంటున్నాడో, ఎవరైతే విరామం లేకుండా పనిచేస్తున్నాడో, ఎవరైతే శ్రమ అనుకోకుండా సహజంగా పనిచేస్తున్నాడో, ఎవరైతే దుఃఖినే గమ్యంగా పెట్టుకున్నాడో, అయితే మన అందరి దగ్గర ఒక చట్టం ఉందండి. అది మీలో ఉంది, నాలో ఉంది, అందరి దగ్గర ఒక చట్టం ఉందండి. ఆ చట్టం ఏమిటంటే మనం భగవంతుని ఉపయోగించుకుంటున్నాం కానీ భగవంతుని గమ్యంగా పెట్టుకోవటం లేదు. మనం అంటే మనకున్న కోరికలను నెరవేర్చుకోవడం కోసం భగవంతుని ఉపయోగించుకుంటున్నాం. భగవంతుని ప్రార్థిస్తుంది అర్థమవుతుందండి. భగవంతుని ప్రార్థిస్తున్నాం, మన గమ్యం భగవంతుడు కాదు, మన గమ్యం మన కోరిక. మీరు ఎక్కడైనా చెబుతారని మాట ఎక్కడ చెప్పండి, మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం అంత మటుకే కరెక్ట్. కానీ గమ్యం భగవంతుడు కాదు, గమ్యం ఎవరు? మన కోరిక. భగవంతునే కానీ గమ్యంగా పెట్టుకుంటే అది జరుగుతుంది. కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాం, గమ్యం ఎవరు? మన కోరిక. మన కోరికలు నెరవేర్చడం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలా కాకుండా మన భగవంతునే గమ్యంగా పెట్టుకుని భగవంతునే కనుక ప్రార్థిస్తుంటే ఏ కోరికలు నీకు అవసరాలు నెరవేరుస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వాళ్ళు అడగక్కర్లేదు, దేవుని అనుగ్రహం నీ మీదకి వస్తూ ఉంటుంది. నీ కోరిక లేదనుకోండి, ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తారు. కోరిక పోయారా? కోరిక మీకు ఇచ్చేసి ఆయన స్వరూపాన్ని ఇవ్వండి. మీరు ప్రయత్నం విడిచి పెట్టకుండా, సెల్ఫ్ ఎఫర్ట్ విడిచి పెట్టకుండా, సెన్స్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. సెన్స్ కంట్రోల్ అంటే ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అంటే మనోనిగ్రహం. ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రియాలను నియమించుకుంటూ, ఇంద్రియాలను ఉపబెట్టుకోమని కలిగిన భగవంతుని చెబుతాంట. మనస్సును నియమించుకుంటూ, ఇంద్రియాలను నియమించుకుంటూ మీరు సహజంగా, సరళంగా, సూటిగా మీరు పని చేస్తుంటే ఆయన స్వరూపాన్ని మీకు ఇచ్చేస్తారు. అది మీరు సహజంగా చేసుకుంటూ వెళ్ళాలి. అది శ్రమ అనుకోకూడదు, శ్రమని ఇది కష్టమని అలా అనుకోకుండా ప్రీతిగా చేయాలండి. ఎలా చేయాలండి? ఆ ప్రీతిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఓ అర్జున, ఓ అర్జున, యుద్ధం చేయడం నీకు ఎలాగ తప్పదు. నువ్వు భూమి మీద అంతకు వచ్చావు, నీకు ఇష్టం ఉన్నాను యుద్ధం చేయడం తప్పదు, ఇష్టం లేకపోయినా నీకు యుద్ధం చేయడం తప్పదు. ఏ పని నిమిత్తం నువ్వు భూమి మీదకి వచ్చావో ఆ పని కనుక నువ్వు ఇష్టంతో కనుక చేస్తే కొత్త వాసనలు రావు, కొత్త వాసనలు పోతాయి. అంటే అయిష్టంగా కనుక చేస్తే పాత వాసనలు పావు, కొత్త వాసనలు వస్తాయి. పని ఎలాగ తప్పదు, కష్టం ఎలాగ తప్పదు, శ్రమ ఎలాగ తప్పదు. ఆ చేసే పని అయిష్టంగా కాకుండా ఇష్టంగా చెయ్యి. అంటే ఇంకేమొద్దు, ఇదే గీత రహస్యం. ఇప్పుడు మీకేదో నాలుగు మాటలు మీరు చెబుతున్నాను అనుకోండి, ప్రీతిగా కాకుండా అప్రీతిగా నేను చెబుతున్నాను అనుకోండి, మీ మనసుకు ఎక్కువ ఆ తప్పు మీది కాదు, ఆ తప్పు నాది. ఆ చెప్పింది ప్రీతిగా చెప్పాలి, ఇష్టంగా చెప్పాలి, క్రమపూరితంగా చెప్పాలి, మీరు బాగుపడాలనేటువంటి ఒక కాంక్షతో చెప్పాలి. చెప్పడం అలాగే తప్పదు లేదు. ఆ చెప్పేది ఇష్టంగా చెప్పు, అయిష్టంగా చెప్పొద్దు. ఆ చెప్పేది అప్రీతిగా చెప్పొద్దు, ప్రీతిగా చెప్పు. ఇది భగవంతుడు చెప్పే విషయం. యోగం ఎందుకు? మనలో ఉంటే అజ్ఞానాన్ని నశింపజేసుకోవడం యోగం లేదు, యోగం తొడపండి. ఒకసారి భగవాన్ అడిగారు, ఇది యోగాభ్యాసం ఉందా? యోగం ఉందా? నాకు వియోగం లేదు అంటే యోగం తోడు పని లేదు, నాకు విభక్తి లేదు అంటే భక్తి తోడు పని లేదు. విభక్తి ఉన్న వాడికి భక్తి ఉండాలి, వియోగం ఉన్నాడికి యోగం ఉండాలి. అనారోగ్యవంతుడికి మందు, ఆరోగ్యవంతుడికి మందు ఎందుకండి? ఎవరికి యోగాభ్యాసం? వియోగం ఉన్నవాడికి యోగం కావాలి, విభక్తి ఉన్నవాడికి భక్తి కావాలి. నాకు విభక్తి లేదు కాబట్టి భక్తి తోడు పని లేదు, వియోగం లేదు కాబట్టి యోగం తోడు పని లేదు. అది యోగం అంటే ఏమిటి? ప్రయత్నం. యోగం అంటే ఒక ఎఫర్ట్. ఏదిగా ప్రయత్నం దేనికి? బ్రహ్మ సనాతనమైంది, ఎప్పుడీ ఉండేదే. నువ్వు సాధన చెల్లటం వల్ల అది కొత్తగా రాదు, కొత్తగా వచ్చేది కాలకాలంలో కొట్టుకుపోతుంది. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నీ సాధన యొక్క గమ్యం దేహ బుద్ధిని పోగొట్టుకోవడం కోసమే ఆ ఉన్న వస్తుంది. వెంటనే వ్యక్తమవుతుంది. అంటే నేను సాధన చేయటం వల్ల నాకు ఈ బ్రహ్మం కొత్తగా వచ్చిందని అనుకోకర్లేదు. అది ఎప్పుడూ ఉంది, అది సనాతనం, అది ఎప్పుడూ ఉంది. అది లేదు చోటంటూ లేదు, ఒక చోటంటూ మరొక చోట లేకపోవటం లేదు. సర్వత్రా వ్యాపించి ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంది, అన్ని దేశాల్లోనూ ఉంది. అంతటా ఉన్నది ఇక్కడే ఉంది. ఇదే అది, అదే ఇది. అంటే అంతటా ఉన్నదే ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదే అంతటా ఉన్నది. ఇదే అది, అదే ఇది. దీనికి దానికి భేదం లేదు. అయితే మనకున్న అజ్ఞానం వల్ల మనకు భేద బుద్ధి వస్తుంది, భేద బుద్ధి నుంచి భయం కలుగుతుంది, భేద బుద్ధి నుంచి ద్వేషం వస్తుంది, భేద బుద్ధి నుంచి రాగద్వేషాలు వస్తాయి. నీ సాధనకి గమ్యం ఏంటంటే నీ దేహ బుద్ధిని పోగొట్టుకునే సాధన అయితే గమ్యం. ఎప్పుడైతే దేహ బుద్ధి పోయిందో, దేహ బుద్ధి పోయిన క్షణంలో నీకంటే బ్రహ్మ నేర్తమైపోతుంది. అది రెడీగా ఉంది, నీకోసం ఎదురు చూస్తాను. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, నువ్వు ఒక్కడికి ఎదిగి నీకోసం అది పది అడుగులు ఎదరేస్తుంది. ఇంకో మాట చెప్తాను రామకృష్ణ పరమహంస గారు, కొంతమందికి పుచ్చుకోవడం తెలుస్తాడు కానీ ఇవ్వటం తెలియదు. పుచ్చుకోవడం నేర్చుకుంటున్నారు కదా, ఇవ్వటం కూడా నేర్చుకోండి. ఇది నేర్చుకున్నప్పుడు అది ఎందుకు మీరు నేర్చుకోవాలంటున్నాడు పరమహంస. ఇది నేర్చుకున్నప్పుడు అది కూడా నేర్చుకోండి. అది కూడా మీకు బ్రహ్మానుభవం కలగటం కోసం సహకరిస్తాం. మీ వృణాలలో బ్రహ్మం మిమ్మల్ని సుఖపెట్టినట్టుగా బాహ్యంగా ఉన్న దేవుని ఎవరు కూడా మిమ్మల్ని సుఖపెట్టలేదు. మనల్ని కష్టపెట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రాక్షసులు, మనల్ని సుఖపెట్టాలని ఎవరనుకుంటున్నారో వాళ్ళు దేవత. మనల్ని ఎవరైతే మన శాంతిని ఎవరైతే కోరుతున్నారో, మన సుఖాన్ని ఎవరైతే కోరుతున్నారో వాళ్ళందరూ దేవతలు. ఎవరైతే మన కష్టాలకు గురి చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనం బాధపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు రాక్షసులు. వాళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవతలు. అంటే రాక్షసులు ఉన్నంతకాలం, దేవతలు ఉన్నంతకాలం సుఖం వస్తుంటుంది, కష్టం వస్తుంటుంది. ఈ రెండింటిని సమాన స్థాయికి మనం తీసుకురావాలి. ఈ కారణంగా మనం ఉండగలుగుతాం. రాక్షసులు మన కష్టాలు పంపిస్తుంటారు. ఆ కష్టాలు పంపించినప్పుడు కూడా మనం రియాక్ట్ అవ్వకూడదు. ఏమవ్వకూడదు, రియాక్ట్ అవ్వకూడదు. అప్పుడు కూడా వికారం చెందకూడదు. దేవతలు ఏం చేస్తారు, మన సుఖాలు పంపిస్తుంటారు. అప్పుడు మనం పొందకూడదు. దేవతలు ఏం చేసి మన సుఖపడమని చూస్తారు. రాక్షసులు ఏం చేస్తారు, మనం కష్టపడమని చూస్తారు. ఆ దేవతలు పంపించే సుఖాలు వచ్చినప్పుడు మనం పొందకూడదు, రాక్షసులు పంపించే కష్టాలు వచ్చినప్పుడు మనం వికారం తెచ్చుకోకూడదు, రియాక్ట్ అవ్వకూడదు. అంటే మీరు చిన్న సాధనే చేయండి, మీరు చిన్న ప్రయత్నమే చేయండి. అందులో సిన్సియారిటీ ఉండాలి, అందులో నిజాయితీ ఉండాలి. అంటే మాట, ఈ మనస్సు, ఈ చేత నిదానంగా ఉండాలి. చేసే పనులు శ్రద్ధ ఉండాలి. దానం కూడా ఎలా ఇవ్వాలో చెప్పారండి. ఎవరి వారిని మన ఇంటికి రమ్మని దానం ఇచ్చేదనికంటే, మరి ఎవరికైతే దానం ఇవ్వాలనుకుంటున్నామో వారి ఇంటికి కనుక పట్టికలు ఇస్తే అనంతమైన ఫలితం వస్తుందని ఉపనిషత్తులో చెప్పిందండి. వాళ్ళకి రూపాయి అవసరాన్ని మనకు తెలిస్తే, వారి ఇంటికి వెళ్ళి మనకు రూపాయి ఇస్తే రూపాయి అదే కానీ ఫలితం అనంతంగా ఉంటుంది. ఇది ఉపనిషత్తులో చెప్పిన మాట. ఎవరికైతే బ్రహ్మానుభవం ఉందో వారు చెబుతాంటే నేను వాళ్ళ బ్రహ్మ గురించి, అప్పుడు మీకు బ్రహ్మం మీద విశ్వాసం కలుగుతుంది. ఎలాంటి బ్రహ్మానుభవం లేని వాడు కేవలం పుస్తకాలు చదివి చెప్పినా కానీ వినేవాళ్ళకి బ్రహ్మం మీద విశ్వాసం కలగదండి. బ్రహ్మానుభవం లేని వాడు బ్రహ్మము గురించి అయితే వింటారు, కానీ బ్రహ్మం అనేది ఒకటి ఉంది అనే విశ్వాసం వాడు కలగబెట్టండి. మరి ఎవరి చెబితే కలుగుతుందండి, ఎవరికైతే బ్రహ్మానుభవం ఉందో వాడు చెబుతంటే ఈ వినేవాడు కూడా ఆ బ్రహ్మం మీద సజీవమైనటువంటి విశ్వాసం, లివింగ్ ఫెయిత్, సజీవమైనటువంటి విశ్వాసం. దేని మీద సత్ వస్తుంది, ఎవరు చెబితే కలుగుతుంది. బ్రహ్మానుభవం పొందిన వాడే చెప్పాలి. అప్పుడే వినేవాళ్ళకు కూడా ఆ వస్తువును సంపాదించాలి, ఆ వస్తువును తెలుసుకోవాలి. అటువంటి ఒక వేదన, ఒక ఆకాంక్ష, ఒక ఐడియా, దాన్ని పొందాలి, ఆ గమ్యాన్ని పొందాలి, ఆ గోల్ రీచ్ కావాలి అనేటువంటి ఒక తపన వీరికి, జిజ్ఞాసులకి. అంటే జ్ఞానం సంపాదించాలనే కాంక్ష వాళ్ళు జిజ్ఞాసు ఉంటారు. అటువంటి జిజ్ఞాస, అటువంటి బ్రహ్మానుభవం పొందిన వాడు చెబితే అంటే విన్న వాళ్ళకు మాత్రమే ఆ జ్ఞానం పొందాలనేటువంటి జిజ్ఞాస కలుగుతుందని ఇక్కడ భగవాన్ చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండి మీ కుటుంబానికి సంబంధించిన పనులు మీరు చేసుకోండి. మీ దేహ ప్రవర్తన బట్టి ఏ పని అయితే మీకు భగవంతుని నియమించాడో ఆ పని శ్రద్ధగా చేసుకోండి. ఆ పని గొప్ప, ఈ పని తక్కువ అని లేదు. ఒక పని ఎక్కువ కాదు, ఒక పని తక్కువ కాదు. చేతిలో ఉన్న పని శ్రద్ధగా చేయటం. ఒకటి పాయసం చేస్తున్నాను అనుకోని మాట వచ్చింది, ఒకటి పచ్చడి చేస్తాడనుకోండి, పాయసం గొప్పది మనం పచ్చడి తక్కువ అనుకోదు. పాయసం చేసేవాడి కంటే పచ్చడి చేసేవాడు గొప్పగా చేసాడనుకోండి. దేవుని అనుగ్రహం వీడికి వస్తున్న వీడికి స్కిల్ ఉందన్నమాట. ఇంకా వాడు చేతిలో ఉన్న పని బాగా చేశాడు కాబట్టి అది కూడా స్కిల్లే, అది కూడా ఒక యోగమే. మీరు చేతిలో ఉన్న పని మీరు బాగా చేయటం కూడా ఒక యోగమే. మనస్సును అక్కడ పెట్టి బాగా చేయటం కూడా ఒక యోగమే. దానివల్ల కూడా మీరు ఈశ్వరుని అగ్రహణ పొందుతారు. ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడనుకోండి, ఒక జిల్లా కలెక్టర్ గారు ఉన్నారనుకోండి, జిల్లాను సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నాడు అనుకోండి, జిల్లా ప్రజల కష్టత సరిగ్గా చూడలేకపోతున్నాడు అనుకోండి, చెప్పులు కుట్టేవాడు తన చెప్పులు బాగా కొడుతున్నాడు అనుకోండి, ఆ జిల్లా కలెక్టర్ గారి కంటే చెప్పులు కుట్టేవాడు గొప్పవాడు. ఆ జిల్లా కలెక్టర్ గారి కంటే వీడికి ముందు దేవుని అనుగ్రహం ఉండొస్తుంది. అంటే మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి. మీ పని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు. ఇతరులు గొడవల్లో సాధ్యం అంతవరకు కలగ చేసుకోవడం తగ్గించుకోండి. అది మీకు ఉపకారం, అది మీ ఆధ్యాత్మికంగా మీ భౌతిక శ్రేయస్కి ఉపకారం జరుగుతుంది. అంటే మీరు శ్రమ అనుకోవద్దు. మీరు శ్వాస ఎంత సాధ్యం తప్పించుకున్నా అందరూ శ్వాస పీల్చుకుంటున్నాడు గాలి అందరికీ లోపల ముక్కులో తిరుగుతుంది, ఎవరికైనా అనుమానం ఉండదు. దానికి లేకపోతే అనుమానం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దానికి అందరికీ ముక్కులో గాలి తిరుగుతుందండి. అయితే నేను గాలి పీల్చుకునేప్పుడు కష్టపడిపోతున్నాను ఎవరు అనుకోవటం లేదు. ఈ ముక్కులో గాలి లోపలికి వెళ్తాను, బయటకు వస్తాను. ముక్కులో ఉన్న గాలి ఎంత సహజంగా తిరుగుతుంది, అంత సహజంగా, అంత సరళంగా, అంత నిర్మలంగా కనుక మనం దేవుడి కోసం మనం కనుక ప్రయత్నాలు చేస్తుంటే, అప్పుడు దేవుడు ఎటువంటి బుద్ధినిస్తే మనకి దేహ బుద్ధి పోతుందో అటువంటి బుద్ధి ఆయన ప్రసాదిస్తాడు. వెంటనే దేహ బుద్ధి ఊడిపోతుంది. ఎప్పుడైతే దేహ బుద్ధి ఊడిపోయిందో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఆత్మబుద్ధి తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండి మీ కుటుంబానికి సంబంధించిన పనులు మీరు చేసుకోండి. అజాగ్రత్తగా ఉండకండి. మీరు చేతిలో ఉన్న పని మీరు బాగా చేయటం కూడా ఒక యోగమే. దానివల్ల కూడా మీరు ఈశ్వరుని అగ్రహణ పొందుతారు.
అరుణా చెల్ల శివం, అరుణా చెల్ల శివం, అరుణా చెల్ల శివ అరుణా చెల్ల.
ప్రియమైన ఆత్మ బంధువులారా, ఒక చిన్న రహస్యాన్ని తిరుగుతాను, మీరు గుండెలో దాచుకోండి. మనం రహస్యాలు అనుకున్నప్పుడు రహస్యాలు మీ పక్కింటి వాళ్ళు కూడా మీరు చెప్పండి. మన పెద్దలందరూ ఏం చెబుతారంటే భగవంతుని జ్ఞాపకం పెట్టుకోమని, భగవంతుని స్మరించుకోమని, భగవంతుని నామం చేసుకోమని చెప్తారు. ఇంకేదండి, భగవంతుని స్మరించుకుంటే అహంకారం తగ్గుతుంది, భగవంతుని మర్చిపోయిన టైంలో అహంకారం పెరుగుతుంది. ఈ మాట మాట మీరు ఎవరి దగ్గర అనవచ్చు.